சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசந்தயே.
சுக்ராச்சாரியுடைய சாபంతో ఒక రాజ్యం అడివైపోయి ఇప్పటికి కూడా శాశ్వతంగా దండకారణ్యం అనే పేరుతో ఉండిపోయింది. రామాయణంలో కూడా ఈ కథ వస్తుంది. రాముడికి ఈ విషయం అంతా చెబుతారు అడవిలో ఉండే ఋషులు, అయ్యో ఇదంతా ఒకప్పుడు అరణ్యం అయ్యా అని. శుక్రాచార్యుడు కూడా చెబుతాడు, శుక్రాచార్య మన విశ్వామిత్రుడు చెబుతాడు ఈ కథ అంతా కూడా. కాబట్టి ఒక విప్రుడు అలిగి తన శిష్యుణ్ణి శపించి తద్వారా వాడి రాజ్యం అంతా అడివైపోయేలా చేసేసాడు. ఇది మహాత్ములైన ఋషుల యొక్క చరిత్ర. వాతాపియను దైత్యవరు మృంగి అరిగిల్చుకొన్నడే భూదేవుడొక్కరుడుకి నిసి. మరో బ్రాహ్మణోత్తముడికి కోపం వచ్చింది, అడవిలో తిరుగుతూ వచ్చాడు. అక్కడ వాతాపి అనే ఒక రాక్షసుని మింగాడు. ఇదివరకు మనం చెప్పుకున్నాం, అయినా క్లుప్తంగా రెండు ముక్కల్లో చెబుతా. పూర్వం ఈ దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, రాక్షసులు. అడవిలో వెళ్ళేటటువంటి బ్రాహ్మణోత్తములు ఇంటికి పిలిచేవారట వీళ్ళు. అందులో ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని మేకని చేసి, ఇదిగోనండి ఋషులారా మా ఇంటికి రండి, ఈ మేకని కోసి మీకు పెడతాననేవాట. పూర్వం ఇంటికి పిలిచి ఏం పెడితే తినేవారు బ్రాహ్మణులు, అది నియమం. ఇప్పుడు కలియుగంలో ఆ నియమం తీసేశారు, లేకపోతే గురువుగారు రెండు నాకు చేపల పులుసు చేస్తారు, అది భయం నాకు, అందుకని ఆ నియమం తీసేశారు అని చెప్పి. అప్పుడంటే మహాత్ములు వాళ్ళు ఏదో పడేవారు, కొంచెం ఇబ్బంది ఇప్పుడు అని చెప్పి. ఎప్పుడన్నా ఏదైనా పెట్టవలసి వస్తే గురుగారు ఈ 10 కాసులు బంగారం తీసుకోమని కానీ చేపల పులుసు పోయికండి బొచ్చులో లేనిపోరు కూడా. అప్పట్లో కఠోర నియమం కృతయుగంలో. అలాగే ఋషులందరినీ పిలిచి వాళ్ళకి ఈ తమ్ముడిని కోసి మాంసం పెట్టేవాట. ఆ ఋషీశ్వరుడి మాంసం తిరగానే వాతాపి బతికి రమ్మని మంత్రం చదివేవాడు వాడు. ఆ వెంటనే కడుపులో ఉన్న వాతాపి బతికి తన కొమ్ములతో ఆ ఋషిని చీల్చి బయటకు వచ్చేవాడు. దాంతో వీడు చచ్చిపోయేవాడు. చచ్చిపోగానే ఈ చచ్చిపోయిన ఋషిని చక్కగా కైమా కొట్టి మెత్త మెత్తగా కొట్టి తరిగి దొండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు భలే తిరుగుతారు కొంతమంది, అలా తిరిగేసి ఋషీశ్వరుణ్ణి శుభ్రంగా వేయించుకుని పోపు పెట్టి తినేసేవారట. ఈ విధంగా ఎంతో మంది ఋషుల్ని ఈ మోసంతో తినేస్తున్నారు. ఒకనాడు ఈ విషయం తెలిసినటువంటి మహాత్ముడు అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. అగస్త్యుడు కూడా సామాన్యుడు అనుకుని, రండి మా ఇంటికి, ఇదిగో మేక, దీన్ని వండి పెడతాం అన్నట్టు ఇల్వలుడు. నాకు కూడా మేక మాంసం ఇష్టం, కోసి పెట్టరా అన్నట్ట. తన తమ్ముడిని మేకగా మార్చి కోశాడు. ఎందుకు కోశాడు? వాడిని మళ్ళీ బతికించగలడు కాబట్టి. కోసి శుభ్రంగా వండి పెట్టాడు, మసాలా పెట్టి ఈయన శుభ్రంగా తినేశాడు. తినేసిన తర్వాత అంత రోజులాగే మంత్రం చదివి వాతాపి కమా అని అన్నాడు. కడుపులోంచి బయటికి రమ్మను కానీ ఈయన ఏం చేశాట, బజ్జలా తడువుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్ట అరిగిపోయాడు వాడు. ఈయన మళ్ళీ మంత్రం చదివాడు రావడంలా, మళ్ళీ చదివాడు రావడంలా. ఇదేంట్రా, ఒక్కసారి మంత్రం చదివి రమ్మంటే నా తమ్ముడు వచ్చేవాడు రావట్లా అని చూస్తే కడుపులు అరిగిపోయాడని అర్థమైపోయింది. నా తమ్ముడిని పట్టబెట్టేసుకున్నాడు బాబోయ్ ఈ దుర్మార్గుడు, వీడిని చంపేస్తానంటూ రాక్షసుడిగా మారిపోయి ఆమ్మని మింగబోయాడు. వెంటనే ఆయన కమండలంలో నీళ్లు తీసి అలా చల్లాడు. ఇంకేముంది, బూడిదైపోయాడు వాడ దెబ్బది. ఈ విధంగా వాతాపిని మింగి జీర్ణం చేసుకుని ఇల్వలుణ్ణి చంపాడో మరో మహానుభావుడైన విప్రుడు. ఇది బ్రాహ్మణోత్తముల మహిమంటే. ధరణి మరియును పెక్కు విధంబులందు బ్రహ్మ విధులైన బ్రాహ్మణ ప్రభుల మహిమ విన్నమే ఎరిగి 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 ఎరింగి సద్వినుత చరిత కొరవిగొని వెర్రినే తలగోకి కొనగా. అయ్యా, ఇంకా ఎంతో మంది మహానుభావులైన ఋషీశ్వరుల దివ్య ప్రభావాలు నేను ఎరగన ఎరుగుదును. బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణోత్తములు తలుచుకుంటే సృష్టిని అల్లకల్లోలం చేస్తారు. అయినా తెలిసి తెలిసి కొరివితో తలగొక్కుంటారా? ఆవిడ చెప్పింది, కొరవిగొని వెర్రినే తలగోకి కొనగాని. ఎప్పుడన్నా తలకి దురదేశోసారి కొరివి పెట్టుకోమో ఎలా ఉంటుందో చూద్దాం. నాకు చాలా కాలం అనుమానంగా ఉంది, మళ్ళీ నా మీద ప్రయోగం చేయడం మంచిది కాదు. కానీ నేను నీతో వేళాకోళం ఆడతానా? ఆడను. పైగా నా సంగతి కూడా కొంచెం తవరు వినండి. నా దృష్టిలో నా భర్త నాకు దేవుడు. నేను త్రికరణ శుద్ధిగా అంటే మనస్సుతో మాటతో శరీరంతో నా భర్త యొక్క శ్రేయస్సు కోరుకుంటా. ఆయన అటువంటి వాడు కాబట్టి. అక్కడుంది కిటుకు మళ్ళీ, ఆయన కూడా అటువంటి వాడండి. ఈ కథ ఇంటికి వెళ్ళి చెప్పి ఏమేమి నువ్వు జాగ్రత్తగా ఉంటే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి చెప్పేవాడు కూడా. ఆ విధంగా నేను నా ఆచరణతో ఆయన్ని పూజిస్తాను, తీర్చిదిద్దుకుంటాను. ఎంత ఆలోచించి తరచి చూచినా ఇంతకంటే గొప్ప ధర్మం నాకు కనపట్టలేదు సుమా. ఏమయ్యో నీ సంగతి చెప్పనా? నీ వతి క్రోధనుండవగుటయు నిరుంగుదు నీ కోపంబున ఒక్క కొక్కెర నిహతం వయ్యంగాదే ఇది మదీయ పాతివృత్తి మహిమం చేసి కాంచితింగాన క్రోధంబుగుని ఆటుట లగ్గుగాదని ఇట్లని. ఏమయ్యో నాకే స్వభావంగా చూడకు, నీ తీవ్ర కోపం నాకు తెలుసు, నీ స్వభావం చిన్నప్పటి నుంచి అటువంటిదే. నీ కోపం వల్ల ఇందాకేగా ఒక కొంగ చచ్చిపోయింది, ఈ విషయం నా పాతివృత్తి మహిమతో తెలుసుకున్నాను. కోపం వహించడం మంచిది కాదు. నువ్వు కోపంతో ఎవరినైనా ఏదైనా చేస్తానంటున్నావు, నీ కోపానికి మాడిపోవడానికి. ఐఎమ్ నాట్ ఏ కొంగ అని. నేనేం కొంగనే బూడిదైపోవడానికి. క్రోధ మోహనామకులైనా ఘోర శత్రులిరువు ఎరించుచుండు రెప్పుడు అంతరంగము అయ్యుభయంబు నడంగకున్న కలదె ఊరక బ్రాహ్మణ్య గౌరవంబు. ఈ మానవుల హృదయాల్లో అత్యంత భయంకరమైన రెండు శత్రువులు ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరు శత్రువులు ఉంటారు మానవ హృదయంలో, ఒకడెవడు కోపం, రెండోవాడు మోహం. ఈ ఇద్దరు శత్రువులు దుంపదగా మహాప్రమాదకారులైన శత్రువులు, మిక్కిలి భయంకర శత్రువులు వీళ్ళు. బయట లేరు మన శత్రువులు, మన లోపలే ఉన్నారు ఈ కోపం మోహం. ఈ ఇద్దరిని అణిచివెయ్యకపోతే నీలాంటి బ్రాహ్మడికి ఎంత తపస్సు చేస్తే మాత్రం గొప్పతనం వస్తుందా? రాదు. పుట్టుకతో గొప్ప రాదయ్యా, తపశ్శక్తితో వీటిని అణిస్తే శక్తి వస్తుంది. నేను బ్రాహ్మణ్ణి, నేను గొప్ప అని చెప్పుకోకు. నువ్వు నీవు కోపం మోహం అణుచుకో. అసలు ఎవడు విప్రుడో ఇప్పుడు చెబుతున్నారు. పుట్టుకతో బ్రాహ్మడైతే వాడు బ్రాహ్మడా? పుట్టాం మా ఇష్టం, మేము బ్రాహ్మణ వంశంలో పుట్టాం కాబట్టి ఎక్కడైనా కూర్చుంటాం, బీడీలు కాలుస్తాం, తొట్ట కాల్చుకుంటాం, లేదా రోడ్డు మీద పడతాం, తిరుగుతాం, అంటే ఇవన్నీ మేము అవుతుందా? అవదు. ఎవడు సత్యంబ ఎప్పుడు పొల్కు హింసా విదూరుడు గురు జనహితార్థి ఇంద్రియం బులనోర్చి ఎల్లవారల తన ఎట్లగా చూచు ధర్మాభిరతుడు. కామంబుదగులండు కర్మంబులారును సముచిత సంప్రయోజ్యతను నర్చు అట్టి పుణ్యాత్ముని అనఘు బ్రాహ్మణుడని అనిశంబు కీర్తింతురమరవర్యులు. కొన్ని లక్షణాలు ఉంటే చాలు వాడు గొప్పవాడేట. ఏమంటే కొన్ని కొన్ని బలహీనతలు ఉన్నా కూడాట ఈ చెప్పిన ఉంటే చాలు వాడు గొప్పవాడైపోతాట. సంపూర్ణంగా శాస్త్ర ప్రకారంగా ఎవడ నడుచుకోగలడు? కోపమో ఇంకోటో ఎప్పుడో ఒకప్పుడు రాకుండా ఉంటాడో ఉండడు, కానీ కొన్ని లక్షణాలు ఉండాలి. సత్యం పలుకేవాడు బ్రాహ్మడు అంటే ముందు బ్రాహ్మడు యొక్క లక్షణం ఏంటంటే నిజం చెబుతాడు, ఎవడిని పీడించడు, నెత్తి మీద పటక్కను దెబ్బకొట్టడు, తల్లిదండ్రుల్ని పూజిస్తాడు. ఇక్కడ చాలా సుస్పష్టంగా చెప్పాడు ఏమని, ఎట్టి పరిస్థితుల్లో గురుజన హితార్థి తన గురువులకి మేలే తెలుస్తాట. నా గురువు గారు బాగుండాలి, మా గురువు గారు ఎప్పుడు పైకి రావాలి, మా గురువు గారు సమస్త లోకల్లో గొప్పవాడు, ఇలా అనుకుంటే చాలు. అసలు బ్రహ్మదేవుడితో సమారుడని చెప్పారు, ఇదిగో వచ్చి చూసుకోమనండి కావాలి. గురుజన హితార్థి మాత్రమే నిజమైన విప్రుడు. వాడు ఎవడైనా అరి చండాలుడిగా పుట్టినా సరే గురుజనులకు మేలు కోరుకునేవాడు విప్రుడితో సమానం. గురుద్రోహం చేస్తే అటువంటి వాడు గొప్ప వంశంలో పుట్టినవాడు కూడా భ్రష్టుడు వాడు. ఎవడు సర్వభూతాల ఎడ సానుభూతి కలిగి ఉంటాడో వాడు గొప్పవాడు. ఇంకో గొప్ప మాట చెప్పారండి, అన్నిటికంటే ఈ లోకంలో చాలా ప్రమాదకరుడు ఎవడో తెలుసా? ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు మంచివాళ్ళండి, గొప్పవాళ్ళండి, పండితులండి అని పళ్ళికి నుంచి చెప్పడం, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం వాడికి ఏమవుతుంది? వాడు మహమండం. లోపల ఒకటి పైకి ఒకటి రెండు ముఖాలతో ఉండే దుర్మార్గుడిని మాత్రం క్షమించకూడదు. వాడు పుట్టు చండాలుడి కంటే ప్రమాదురుడు, అసలు వాడిని విప్రుడు అనకూడదు. రెండూ సమానంగా ఉండాలట. పలికేదే లోపల ఉండాలి, లోపల ఉన్నదే బయటికి రావాలి. సయేవ విప్రహ, అతడే విప్రుడు, వాడే నిజమైనటువంటి బ్రాహ్మడు అంటే. ఇంకా ఎవడు సమస్త ప్రాణులను ప్రేమిస్తాడో వాడు విప్రుడు, ఎవడు కోరికల్ని విసర్జిస్తాడో వాడు విప్రుడు, ఎవడు షత్కర్మాచరణ సత్కర్మాచరణగా చేస్తాడో వాడు విప్రుడు, ఎవడు మహానుభావుడు అటువంటి వాడు విప్రుడు, వాణ్ణి దేవతలు పుణ్యాత్ముడిగా కీర్తిస్తారు. దేవతలు వాడిని స్వర్గానికి తీసుకు వెడతారు. ఆర్జవము అంటే రుచు ప్రవర్తన, సక్రమమైన ప్రవర్తన ఉండాలి, అక్రమ ప్రవర్తన ఉండకూడదు. మాట కూడా బాగుంటుంది అండి, ప్రవర్తన బాగుంటే వాక్కులో ఒక రకమైన స్పష్టత వస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు విప్రుడంటే, వేదాధ్యయనానికి ప్రాముఖ్యమిచ్చేవాడు విప్రుడంటే, అసలు మానవుడు ధర్మం సాధించాలంటే ఇవి ముఖ్యమైనవి. గుణగణాలే వాడిని ఉత్తముడిగా తీసుకెడతాయి. నక్క వినయంతో కాకుండా మానసిక నిజమైన ప్రవర్తనతో గురువు నాకట్టుకున్న ఉత్తమోత్తముడు విప్రుడంటే, ఈ సద్గుణ గణాలు వీడిని మోక్షానికి తీసుకెడతాయి. ఇవి వేదాలు చెప్పాయని చెప్పాడు. వేద విహిత ముఖ్య విధులు నివియా, ఇవి చెప్పాయి వేదాలు అంతేకాని పుట్టుకతో నువ్వు బ్రాహ్మడు అని ఎవరిని నిర్దేశించలేదు. అవి ధర్మం చాలా సూక్ష్మమైనది, అంత తేలిక కాదు ధర్మం గురించి చెప్పడం అంటే. ఇప్పుడు ధర్మం, ఒక్కొక్కప్పుడు అధర్మం, ఒక్కొక్కప్పుడు అధర్మం ధర్మం అవుతుంది. ఇప్పుడు గాంధారి ఉన్నది, ఆవిడికి పెళ్ళైతే మొగుడు చస్తాడు, అందుకని ఏం చేశారు అప్పుడు బ్రాహ్మణోత్తములో ఒక గొర్రె పోతికిచ్చి పెళ్లి చేశారు, గొర్రె చచ్చింది. ఇది అధర్మమా? రెండో పెళ్లి చేశారంటే అది ధర్మం, అధర్మం కాదు, అప్పుడు అది ధర్మమే. సత్యవతీదేవి ఉన్నది, ముందుగా పరాశివుడి వల్ల వ్యాసుడిని కన్నది, ఆ వ్యాసుడిని కన్న తర్వాత మళ్ళీ శంతన మహారాజుని పెళ్లి చేసుకుంది. ఇది అధర్మమా? కాదు, అది ధర్మ సూక్ష్మం. ఎప్పుడు ధర్మమో ఏది అధర్మమో అనేది వేదం చాలా సుస్పష్టంగా కుండబద్దలు కొట్టేట్టు చెప్పింది. సందర్భానుసారంగా ధర్మాధర్మాలు ఉంటాయి. ఎప్పుడు పిడివాదం ధర్మం దగ్గర ఉండదు. ఒక వ్యక్తి చచ్చిపోతున్నాడు, అప్పుడు నేను మడి కట్టుకున్నానండి, వాడిని ముట్టుకుంటే నా మడి అయిపోతున్నాడు అంటే, ఇప్పుడు మడి ఏమిటి దరిద్రం, వాడు చస్తూ అంటే వాడిని కాపాడడం ధర్మం. ఒక్కొక్కప్పుడు సత్యం పంకతో అసత్యం పలుకుతాం మనం, అసత్యం అనే పేరుతోటి సత్యం అనుకుంటున్నాం మనం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థూల దృష్టికి ఒక విధంగా, సూక్ష్మ దృష్టికి ఒక విధంగా ఉంటాయి ధర్మాలు. యాత్ర చేస్తున్నాం, అప్పుడు ఏమీ తినడని శపథం చేసిన వాడు రైల్లో ఏదో తింటాడు, అప్పుడు అది ధర్మం, ప్రాణం నిలబెట్టుకోవాలి కాబట్టి. అది సూక్ష్మ ధర్మం అంటారు, అది తాత్కాలిక ధర్మం అంటారు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని శరీరం నిలబెట్టుకున్నాడు ఒకప్పుడు, అంత భర్త చేత వాడు రోజు మాంసం తినేవాడు అవుతాడు అవడు. దాని ఇంట్లో సాగేటప్పుడు వచ్చి కుక్క మాంసం అప్పుడు తిన్నప్పుడు బాగుంది రోజు వండిపెట్టి అంటే అప్పుడు పాపం. అది ధర్మం తీరు చాలా విచిత్రమైనది. ధర్మం చాలా మార్గాలలో ఉంటుంది. నువ్వు వేదాలు వల్లి వేయడంలో మాత్రం ఆరి తేరావు, కానీ ఈ వేదానికి అర్థం నీకు తెలియకపోవడమే నీకున్న దోషం. చాలామందికి వాళ్ళ జరిగే పరిస్థితి ఏదో బట్టి పెట్టు గురుముఖత రెండు మంత్రముక్కలు నేర్చుకుంటున్నారు, కానీ దాంట్లో సూక్ష్మం దాని అర్థం తెలియకపోవడంలా, ఆ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ఇవాళ ఇన్ని రకాలైన అపప్రథలు అపమార్గాలు వస్తున్నాయన్నమాట. పిడి, నీవు వేదం వల్లి వేయడంలో నిష్టతో ఉన్నావు, కానీ ధర్మ సూక్ష్మత గుర్తించగలిగిన విచక్షణ లేదు నీకు. మిథిలా నగరానికి వెళ్ళు, అక్కడ ఒక బోయేవాడున్నాడు, మాంసం అమ్ముకుని బతికేవాడు వాడు, కబేళలో కొట్టెట్టేశాడు వాడు. ఆ ధర్మవ్యాధుడని పేరు కలిగిన మిథిలానగర వాసి అయిన ఒక బోయవాడి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని సందర్శిస్తే ఆయన నీకు ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో, సత్యమేదో అసత్యమేదో అవన్నీ వివరిస్తాడు. అతడు జితేంద్రియుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, మాతృపితృ సేవా పరాయణుడు. తన గురువుని అటు సూర్యుడు ఇటు పొడిచిన నమ్మేసి నువ్వు ఏం చెబితే చేస్తా, నీ శరీరం నీది అని సమర్పించిన ధర్మ సూక్ష్మవేత్త. అక్కడికి వెడితే నీ సందేహాలు అతడు తీరుస్తాడు, నీకు విచక్షణ జ్ఞానం ప్రసాదిస్తాడు. ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే జ్ఞానాన్ని విచక్షణ జ్ఞానం అంటారు. అది ఆ ధర్మ వ్యాధుడు ప్రసాదిస్తాడు. పో, నా మీద అనుగ్రహం చూపించు, కోపగించకు. ఆడవాళ్ళం ఏదో మొగుడు సేవ చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళం, మాకు విజ్ఞానం ఉండదు కదా, ఇన్ని చెప్పేవాడు మాకేం విజ్ఞానం, నీ అంత గొప్ప జ్ఞానం మాకెక్కడ ఉంటుందని మళ్ళీ దెబ్బకొట్టింది ఫిడేని. అజ్ఞానంలో పడి కొట్టుకునే నాబోటి ఆడవాళ్ళు ఇంతకంటే ఏం చెప్పలేరు. అయినా స్త్రీలు నేరం చేస్తే క్షమించమని శాస్త్రం చెబుతున్నది అని చెప్పగా, అంటే స్త్రీలు నేరం చేస్తే క్షమించమంటే నేను చెప్పేది మీలాంటి మంచి స్త్రీల విషయంలో, సర్పణకొచ్చేసి లేకపోతే పూతను వచ్చేసో లేకపోతే తాతకు వచ్చేసో నేను నిన్ను మింగేస్తా నన్ను క్షమించంటే అప్పుడు వేసేయాలి బాణం. అందుకే రాముడు కొట్టేశాడు తాతకని, సోర్పణకని, అందుకే ముక్కు చెవులు కోశారు. కాబట్టి అందరినీ క్షమించమని కాదు సుమా. ఒక ఆవిడ అడిగింది, అందుకే చెబుతున్నాను ఈ పురాణం వినేటప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలు వస్తాయి. ఏమన్నా నా మొగుడిని స్తంభానికి కట్టేసి ముక్కు చెవులు కోసేయించానండి అని అడిగింది ఒక ఆవిడ, అంత కసిగా ఉంది ఆయన మీద. అంటే నేనన్నాను, అంత పాపం ఏం చేశాడంటే సినిమాకి డబ్బులు పట్టలేదు, అది వాడి పరిస్థితి. సినిమాకు డబ్బులు ఇవ్వకపోతే ముక్కు చెవులు కోసేస్తే మరి అన్యాయం కదా, కొంచెం ఏదో పట్టు చేరకవ్వలేదంటే ఇంకా కొంత న్యాయం. అంచేత మరీ చిన్న చిన్న వాటికి ఉక్కు చెవులు మాత్రం కోయకండి, తర్వాత మీరే ఇబ్బంది పడాలి, దిక్మాలము కొడుతాడు అని ఆ క్షణం భయం మహాధిదుండు ధర్మవ్యాద ధర్మశన లాలసుండ ఈ కదలి పతివ్రత ఎరుకకు విస్మయం పొందుతుందన్ను కృతాపరాధునిగా దలంచుతూ అనేక నగర గ్రామంబులతిక్రమించి చని అనుపమాన శోభా సనాథం వైన మిథిలా నగరంబు సొచ్చి రాజమార్గంబు దరిసి అత్తటి జనంబుల ధర్మవ్యాధుండున్న ఎడనడిగి వారి రింగింప నటయేగి మున్న అల్ప మృగ మాంస ఖండంబుల అంగడి పెట్టి అముచున్న వాణి అనవరత విక్రయాగత జన సమావృతుల కిరాతుంగని అతిచు అతి జుగుప్సితంబైన సోనాపణంబు సేర నల్లగ తొలంగి అరుంగునడా. అక్కడ ఒక తమాషా జరిగింది. ఈయన కొంచెం మనసులో పశ్చాత్తాపం కలిగింది, ఎంత పొరపాటు చేసేసాను రే 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 అనుకున్నాడు. కొంచెం ఈ గృహిణి నేను ఎక్కడో ఒక కొంగని చూపుతో చంపేస్తే అది కనిపెట్టేసింది, ఇంతకంటే దివ్య దృష్టి ఎవరికి ఉంది? అసలు సిసలైనటువంటి ఈటీవీటు అంటే ఈవిడే అనుకున్నాడు. ఆనందపడిపోయి పశ్చాత్తాపము కలిగి తాను చేసిన పాపానికి పశ్చాత్తాపడి ఆ పతివ్రత జ్ఞానానికి ఆశ్చర్యము పోయాడు. తాను చేసిన పనికి పదే పదే పశ్చాత్తాప పోతాడు. అమ్మా, ఇంత పూర్వం కోపంతో కొంగని వాడిచ్చాను, ఇప్పుడేమో నీ మీద కూడా కళ్ళెర్ర చేశాను, నన్ను క్షమించు తల్లోయ్, మీలాంటి పతివ్రత శిరోమణులు భూమి మీద ఉండబట్టి ఇంకా అంత అన్నం తింటున్నాం మేము. సరే, నీవు చెప్పినట్టే ఏది ధర్మం ఏది అధర్మం అనే సూక్ష్మ సూక్ష్మతలు తెలుసుకోవడం కోసం వెడుతున్నానన్నాడు. బయలుదేరాడు. కాలినడకన వెళ్ళాలి. ఆ రోజుల్లో ఎక్స్ప్రెస్సులు లేవు, తుక్స్ప్రెస్సులు లేవు. అంచేత కాలినడకన పాప ఆ మహానుభావుడు బయలుదేరాడు. ఆ రోజులే సుఖం, రిజర్వేషను లేదు, వెంగ లేదు, క్యాన్సిలేషను లేదు, ఓటే నడకే. ఎన్నో పల్లె పట్టణాలు దాటాడు, పయనించాడు. దారిలో దొరికితే తిన్నాడు, దొరకపోతే పస్తులున్నాడు. కొంచెం జాగ్రత్త పడ్డాడు. కోపం అంతకంతకీ వస్తున్నదని అదుపులో పెట్టాడు. మొత్తం మీద మిథిలానగరం చేరాడు. అత్యంత శోభాయమానంగా ఉంది మిథిల. ఆకాశాన్నంటుతున్న మేడలు, బంగారపు మిద్దెలు, తలుపులకు కూడా బంగారపు తాపడాలు చేశారట దొంగల్లేరు ఎత్తుకుపోయేవాళ్ళు కనుక. అద్భుతమైన మిథిలానగర శోభకి ఆశ్చర్యపోయాడు ఆయన. రాజమార్గాలన్నీ చూసుకుంటూ పౌరుల్ని అడిగి, అయ్యా, ఇక్కడ ధర్మవ్యాధుడనే పేరుతో ఉండే ఒక బోయవాడు ఎక్కడున్నాడని అడిగితే, అక్కడ ఊరవతల కబేళ ఉందండి, మాంసం అమ్ముకునే కొట్టు, అక్కడికి వెళ్ళండి, యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ఫైండ్ అన్నారట. ఈయన పాపం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. అక్కడ అన్ని మాంసం కొట్లే. అక్కడ మాంసం కొట్టు దగ్గర కూర్చి ధర్మవ్యాధుడు అన్నవాడు ముక్కలు ముక్కల కింద పట్కా 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 బాధేస్తున్నాడే. ఆ మాంసం ఆ కొట్టడం జుగుప్స కలిగింది, తట్టుకోలేకపోయాడు ఆయన. జనాలు కూడా, ఇది దౌర్భాగ్యం, జనాలు అంతా అక్కడే చేరారు. మాంసమై మాంసమై కేజీ కొట్టావా, మేక తలకాయ అంటాడు ఒకడు, మేక ముక్కు అంటాడు ఒకడు, తొక్క అంటాడు ఒకడు, ఏదో మొత్తం మీద తుక్కంతా చూస్తున్నారు. ఆ రోత పుట్టించే జుగుప్సాకరమైన ఆ ఎముకలు అవి చూసి తట్టుకోలేక దూరంగా పోయి నిలబడ్డాట. వీడెవడరా, ఇక్కడికి పంపింది ఆవిడ నా కర్మ. భగవంతుడు పరీక్షలు ఇలాగే ఉంటాయి. దేన్ని అసహ్యించుకుంటే దాన్ని పక్కకు గెంటుతాడు ఆయన కర్మ చూసి. ఒక ఆయనకు ఆరు సంబంధాలు వచ్చేయండి అని చెప్తున్నాను. ఆరు సంబంధాల్లోనూ ఆయన కర్మగారు ఒకే రకమైన ఆవిడ వచ్చింది. అంచేత వాడికి పెళ్లి చూడ వాళ్ళు అలాంటి ఆవిడతోటే అయ్యింది. భగవంతుడు వీడికి రాసి పెడతాడు, ఓ సంబంధం బాగాలేదని, ఇంత ముక్కు ఇంత పొట్ట ఉందని జుగుప్సతో వదిలేశాడు. చివరికి ఈయనకి మళ్ళీ 10 రెట్లు పొట్ట ఉన్నవాడే వచ్చింది. ఏది వద్దనుకుంటాడో అదే వస్తుంది మానవుడికి, అదేమిటో తెలియదు మరి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వీడికేమో మాంసం అంటే జుగుప్స, అందుకే అక్కడికి తీసుకెళ్లాడు భగవంతుడు. దూరంగా నిలబడ్డాడు.
వాడునత నిరాక పోడిక నిజ బుద్ధి ఎరిగి అతనియున్న ఎడకి వచ్చి పరమ భక్తి మృక్కి ధరణీ సురేశ్వరు కుశలమడిగి ప్రియము గొనలు నిగుడా.
ఆ ధర్మవ్యాధుడు ఆయన అక్కడి నుంచే చూశాడు, తన మనశ్శక్తితో తెలుసుకున్నాడు. అది దివ్య దృష్టి అంటే. వెంటనే చేతులు కడుగడుక్కుని ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. వచ్చి, మహానుభావ, నా కోసమే వచ్చారా, ఇక్కడ నిలబడండి, ఈ మాంసం అమ్ముకుని వచ్చేస్తాను నేను అన్నట్ట. ఎమ్మగడు పడ చేతులతో అన్నం పెడుతుంటే నీళ్ళు మీదడతాయేమో నీకు భయం, మాంసం మీద చేతితో ఆ నీళ్లు మీద పడతాయని జుగుప్సతో ఉన్న అతనితో మళ్ళీ ఆయన ఏమన్నాడు, అనఘ నితంబిని తిలకమైన పతివ్రత నా తెరంగు చెప్పిన తను దించితీవు నన్ను ప్రీతి కనుగొన నీ మనోరథంబును మదిలో ఎరుంగుదు ప్రమోదము పొందితి రమ్మ మద్గృహంబునకని పల్కి తోడుకొని పోయిన తండు మహీసురోత్తము. ఓ మహానుభావ కాసేపు ఇక్కడుండు అన్నాడు. ఆయన అక్కడ అట్టే పెట్టాడు, పని పూర్తి చేసుకున్నాడు, వచ్చాడు. ఓ పుణ్యాత్మ, నేనెరుగుదును, మీ ఊళ్ళో ఉండేటటువంటి ఒకనొక పతివ్రత శిరోమణి తన భర్తకి సేవ చేసి మహిమలు పొందింది, ఆమె కేసి చూసి నీవు కోపగిస్తే నీకు ఇది తగదు, ఫలానా ధర్మవ్యాధుడనేవాడు మిథిలా నగరంలో ఉన్నాడు, జనక మహారాజు గారి పరిపాలనలో ఉన్నాడు, ఆయన దగ్గరికి నీవు వెళ్ళు, వెడితే నీకు ఆయన ధర్మాన్ని ధర్మ సూక్ష్మాన్ని బోధిస్తాడు అని చెప్పింది. ఆమె పంపగా నువ్వు ఇక్కడికి వచ్చావని తిరుగుదును, పతివ్రత పంపగా వచ్చావని ఎరుగుదును, సంతోషం. ఇది కూడా నేను నా మనశ్శక్తితో తెలుసుకున్నాను, దయతో నా ఇంటికి రా, తీసుకువెడతాను. అసహ్యం వద్దన్నట్ట. ఇంకేం అసహ్యం, వీడు అసలు మొత్తం అంతా తెలుసుకుని నేను పలానా చోట నుంచి వచ్చానని అడగకుండా ముందే చెప్పేస్తున్నాడు ఈయన. పోనీ ఇప్పటికి మళ్ళీ ఏమన్నా సెల్ ఫోన్లు ఉన్నాయా, ఏమీ లేవాయి, పలానా వాడు వస్తున్నాడని చెప్పింది ఆవిడ. ఈ సెల్ కంటే విల్ ఫోన్ అని ఒకటి ఉంది, ఇది ఇది విల్ పవర్ గొప్పది. మహాతపశక్తి మనశ్శక్తి కనిపెట్టేశాడు ఆయన, మతి పోయింది. నువ్వు పోయేవాడు ఏమిట్రా నాయన, నేను అసలు పోయేవాడిలో ఉన్నాను, నన్ను పోయిరమ్మని ఆవిడ ఎందుకుందో ఇప్పుడు అర్థమైంది, నీ ఇలాంటి మహానుభావులు ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారు. అందుకే చూపుల్ని బట్టి అవన్నీ కనిపెట్టలేము, చాలా కష్టం. సరే, గౌరవంగా ఆయన పిలిస్తే ఇంటికి వెళ్ళాడు, ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు శిరస్సున చల్లుకున్నాడు, పువ్వు పెట్టాడు తలకాయలో శిగలో, గోవిచ్చాడు, బ్రాహ్మణోత్తముడిని చాలా రకాలుగా గౌరవించాడు. ఇప్పుడు కౌశికుడికి ధర్మవ్యాధుడి మాటలు రెండో వింత. ఏమిటి వింత? మొదటిది పతివ్రత మాటలు, నువ్వు కొంగను చంపేశావని కనిపెట్టేసింది. ఈయనేమో పతివ్రత పంపగా వచ్చావని చెప్పేస్తున్నాడు. ఇళ్లల్లో కూర్చున్న ఆడవాళ్ళకి మహిమలా, మాంసం మొమ్ముకునే బోయవాడికి మహిమ, ముక్కు మూసుకుని ఓహో ఓహో అని రోజు స్నానాలు చేసి తపస్సులు చేసే నాకు లేవు ఈ మహిమలు. నా మహిమ బోడి మహిమ ఏమిటంటే ఆ కొంగను చంపడానికి పనికొచ్చింది. కొంగను చంపడానికి ఎంత కష్టపడాలా, చిన్న రాయితో కొడితే చచ్చిపోతుంది. వీళ్ళ మహిమ ముందు నా మహిమే ఉందనుకున్నాడు ఆయన, అనుకుని ఆశ్చర్యపోయాడు. సరే, మొత్తం మీద మాట్లాడకుండా కూడా వెళ్ళాడు. ఆయన అతి సత్కారాలన్నీ పొందాడు, ఉచితంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఆ తర్వాత అన్నట్ట, మహాత్మా ఆశ్చర్యం, నీ మహిమకి నేను లొంగాను, కానీ నాకు ఒక ఆశ్చర్యం ఏమిటంటే, నీవు కడు ధర్మ విదుడవు జీవహింస జీవనంబుగన్ అడచుట శిష్టపథమే అకట ఈ ఘోర కర్మంబునకు మదీయ బుద్ధి తద్దయో దుఃఖంబు పొందే నిపుడు. మహాత్మా, నీవా దివ్య దృష్టి కలిగిన మహాత్ముడివి, ధర్మ మార్గంలో నడుచుకుంటావు, అసలు ధర్మం అంటే ఏమిటో నీకు తెలుసని నీ దగ్గరికి వెళ్ళి చదువుకోమని పంపింది ఒక ఆవిడ, బానే ఉంది. ఇంత ధర్మాత్ముడివైన నిన్ను నేను ప్రశ్న వేస్తున్నా, ఒక ప్రాణిని చంపి ఆ జీవహింసతో బతుకుతున్నావా, ఆ మాంసం అమ్మడానికి నీకు బుద్ధి ఉందా లేదా? ఇతర ప్రాణుల మాంసముతో తన మాంసం పోషించుకోవడం మహాపాపం కదా, ఈ పాపపు పని నువ్వు ఎలా చేస్తున్నావు, ఇది న్యాయమా? నీవు చేస్తున్న భయంకరమైన ఈ హింస, ఈ పాపకృత్యం నా మనస్సుని పరిపరి విధాలుగా నొక్కేసింది, అందుకే నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అయ్యయ్యయ్యో, ఏమిటి పాపం, చేపల్ని బరబరా బరబరా బండరాయి మీద అరగదీసి 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 ఆ తర్వాత ఒక్కల కింద కోసేసి దాన్ని పోపులో వేసేసి తినేయడమా, తలకాయ నరికేసి మేకల్ని ఆ తోలు తీసేసి ఆ మాంసాన్ని పెట్టుకుని మసాలా వేసి వండుకు తినడమా, గొర్రెల్ని చంపడమా, కుక్కల్ని చంపడమా, అయ్యయ్యో దిక్కుమాలిన వాడా అని అడిగాడు. పాపం ధర్మవ్యాధుడు కౌశికుడితోటి ఏమన్నాడు, ఏం చేస్తామయ్యా, ఎవడి ధర్మం వాడిది, నా కర్మగారు నేను ఆ వంశంలో పుట్టాను, మరి ఎవరి ధర్మం వాడు ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కాబట్టి స్నానం చేయాలి పొద్దున్నే, వ్యసనాలు విడిచిపెట్టాలి, చక్కగా పవిత్ర వస్త్రాలు ధరించాలి, ధర్మాలు ఇవి చెప్పాలంటే కూడా నాకు భయం వేసిపోతుంది ఈ కలియుగంలో. ఏం చెబితే ఎవడికి ఎంత దొబ్బుదిగులు వస్తుందో ఇదో బెంగ చెప్పడానికి పురాణాలన్నీ ఇవే తగులెడతాయి. అలా అన్నానని ఏమనుకోకండి. ఈ స్వర్ణం ఉన్నట్టుగా సుస్పష్టంగా చెబుతూ ఉంటే కొంతమందికి గుండెల్లో గుణభంగు వచ్చినట్టు ఉంటూ ఉంటుంది అనమాట. ఈ దుర్మార్గుడు ఎంతసేపు విప్రధర్మాలు చెబుతాడు, దీంతో మేము బతకలేకపోతున్నామని. మరి ఏం చెప్పను అని చేత తప్పేమన్నా ఉంటే వేదవ్యాసుడికి తోసేయండి, ఒప్పుంటే నాకు తోసేయండి. తప్పదు మరి. ధర్మం చెయ్యాలి, విప్రులు తపస్సు చెయ్యాలి, వేదాలు చదవాలి, పరిశుభ్రత పాటించాలి, ఇంద్రియ నిగ్రహంతో కూడిన జ్ఞాన సముపార్జన చెయ్యాలి. ఇది విప్రధర్మాలు. క్షత్రియ ప్రభువులు పాటించవలసిన ధర్మం ఉంది, శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. ప్రభువులు ప్రజల్ని జాగ్రత్తగా పాలించాలి, పన్నులు వెయ్యాలి, ఆ పన్నులు కూడా సక్రమంగానే వసూలు చెయ్యాలి. ఇంకా వైశ్యులు ఆచరించవలసిన ధర్మాలు, వ్యవసాయం చెయ్యాలి, వర్తకం చెయ్యాలి, గోవుల్ని పోషించాలి, ధర్మ కార్యక్రమాలు చెయ్యాలి, పాడి పంటలు అభివృద్ధి చెయ్యాలి. ఇక శూద్రులకు విహితమైన ధర్మం పరిచర్యం, ధర్మాచరణం, ధర్మ వాక్యాలు వినడం, ఈ విధమైన కార్యక్రమాలతో చతుర్వర్ణాల వారు వారి వారి కార్యాలు చేస్తూ పోతారు. ఇక మేం పోయేవాళ్ళం. మా కర్మం ఏమిటి? వ్యాధులు నెరవేర్చదగిన ధర్మం కేవలం మాంసం అమ్మడమే. మాంసోపజీవనం మాకు వంశానుక్రమంగా సంక్రమించిన ఆచారం. ఇది మిథిలారాజ్యం. ఇక్కడ జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఈ దేశ ప్రభు జనక మహారాజు గారు ఒక ఆజ్ఞ చేశాడు, ఎవడన్నా తన వంశాచారాన్ని కులాచారాన్ని విడిచిపెడితే వాడికి శిరశ్ఛేదం. అందుకని మేము మా స్వధర్మమైన మాంస విక్రయంతో బతుకుతున్నాం. స్థూల దృష్టితో హింస పాపమే, ఇది తప్పులేదు, నువ్వు చెప్పింది నిజమే. కానీ అసలు ఏది హింసో ఏది అహింసో ఇప్పుడు చెబుతున్నా వీనని మొదలెట్టాడు. ఆయన మొదలెట్టిన అద్భుత విశేషాలు తెలుసుకోవాలంటే రేపు మళ్ళీ 6:30కి రావాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.